అలా కళ్ళు మూసుకుని ఒక్కసారి గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపం చేశాడు. గురువులు వర్ణించిన హరిరూపాన్ని తలుచుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా, ఆయన అలా హరిజపం చేస్తూ ఉండగా ఆయన హృదయంలో ఒక అద్భుతమైన రూపం కనపడిందిట. మామూలు రూపం కాదది, మహారూపం. చారు లక్షణ లక్షిత నఖ పాద కొల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేల నేరదవర్ణుండును ప్రహ్లాద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని సంభ్రమంబున గాంచి భక్తి సంభ్రమంబుల అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించే అంటారు పోతన గారు. అంటే ఏమిటనమాట, ఆయన హృదయంలో ఒక దివ్యమంగళ రూపం కనపడింది. ఆ రూపం ఎలా ఉన్నది, వేలాది పాదములతో వేలాది హస్తములతో వేలాది నేత్రములతో అనేక శిరస్సులతో కనిపించాడు ఆయన. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనే వేదం అక్కడ ఆ రూపంలో కనపడింది. ఇన్ని అన్ని అని చెప్పడానికి వీలు కాకపోతే సహస్రం అంటారు. ఎందుకంటే ఈ మధ్యన ధర్మ సందేహాల్లో ఒక ఆయన అడిగాడు, ఏమిటండి ఈ వేదన నాకు అర్థం కాదు అని వేదన వెలిబుచ్చాడు. ఏమిట్రా నీ వేదన అంటే, సహస్ర శీర్ష అంటారు అంటే 1000 తలలు, మళ్ళీ సహస్రాక్ష అంటారు తలకాయకి 2 కళ్ళు చొప్పున 2000 ఉండాలి కదా, 1000 ఏమిటంటాడు. మా ఐదారి తెలివితేటలు, ఈ పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకుంటే ఇలాంటి తెలివితేటలు వస్తాయి. ఇక్కడ సహస్రం అంటే అనంతం, ఇన్ఫైనైట్ అని అర్థం అనమాట. దానికి నో వన్ కెన్ కౌంట్, ఎవరూ లెక్క పెట్టలేరు. అవి అనంత శిరస్సులు, వేలాది శిరస్సులు. వేలాది శిరస్సులు కనుక వేలాది నేత్రములు, వేలాది పాదములు, వేలాది హస్తాలు. వీటన్నిటికీ కంకణములు ఉన్నాయి, నడుముకి వడ్డాణాలు ఉన్నాయి, వడ్డాణాలకి గంటలు ఉన్నాయి, గంటలు గణగణ అంటున్నాయి, కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, ఈ గజ్జలు గణగణలు ఆడుతున్నాయి, ముక్కుకు నత్తున్నది, కిరీటములున్నాయి శిరస్సులకి, అపూర్వ లావణ్యంతో ఉన్నాడు. నీల మేఘఛాయ శరీరుడు, నల్లని మేఘం వంటి కాంతి కలిగినటువంటి వాడు ఆయన. సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి వారు మహానుభావులు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటూ ఉంటే వారి స్తోత్ర పాఠాలు అందుకుంటున్నాడు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య అనే 9 శక్తులు ఆయన్ని సేవిస్తున్నాయి. అటువంటి మహాత్ముణ్ణి హృదయంలో దర్శించాడు. అలా ఒక క్షణకాలం మెరుపు మెరిసినట్టు దర్శనమిచ్చాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను ఒక క్షణం చూడగానే ఈయనకి ఆనందం ఎక్కువైపోయింది, టక్కన కళ్ళు తెరిచాడు. ఇదే ఆనందం చేసే పెద్ద పొరపాటు. గురువుల అనుగ్రహం కలిగినప్పుడు, గురువుల యొక్క రూపం భగవద్ రూపం హృదయంలో దర్శనమిచ్చినప్పుడు తొందరపడి కళ్ళు తెరవకూడదు. ఇంకొంచెంసేపు అలా సమాధి స్థితిలో ఉంటే ఈ రూపం ఎక్కువసేపు నిలబడుతుంది. నిలబడిన రూపం మరలా మరలా దర్శనం చెయ్యొచ్చు. ఇక్కడ కనుక కంగారు పడి మనకేదో కలిగేసిందని కళ్ళు విప్పామా, ఆ రూపం అదృశ్యం అయిపోతుంది. ఇప్పుడు నారదుడికి అలాగే ఈ లోపల ఉన్న రూపం క్షణంలో మళ్ళీ అదృశ్యం అయిపోయింది. ఆయన కళ్ళు తెరిచాడు, మళ్ళీ కళ్ళు మూశాడు. ఇదే రూపం మళ్ళీ చూడడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా ఆ రూపం కనపడలేదు. ఇంకా ఆయన దుఃఖించేట, అయ్యో పరమాత్ముడు దివ్యమంగళ స్వరూపంతో నాకు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని ఎక్కువసేపు ఉపయోగించుకోలేకపోయాను, ఇంకా ఆయన్ని చూడాలనిపిస్తోంది. అదే రూపంతో ఎప్పుడు ఆయన నా హృదయంలో కొలువయి ఉంటే హృదయస్థుడైన పరమాత్మని దర్శిస్తూ ఉండాలనుంది. కానీ ఆయన మళ్ళీ రావడం లేదు బాబో అని ఏడ్చేట. అంటే మన భక్తుల యొక్క లక్షణం. స్వామీజీ అలా క్షణం పక్కకి వెళ్ళారు, అయ్యో రూపం దర్శనం మనకి లేకుండా పోయింది, రూపదర్శనం లేదు అని ఎంత గజగజలాడిపోతారు. ఒక్క క్షణం ఆ కుర్చీలో లేకపోతే అల్లాడిపోతారు కదా జనం. మళ్ళీ అక్కడికి రాగానే అమ్మా అనిపిస్తుంది. అది భక్తులకు ఉన్నటువంటి గొప్ప బంధం. అంతటా ఉన్నాడని తెలుసు మనకి, రోజు చెబుతాం ఆయన సర్వాంతర్యామి. కానీ సర్వాంతర్యామి అక్కడ ఉండి దర్శనమిస్తేనే మనకు ఆనందం. ఆయన లేకుండా ఉంటే ఇంకా సర్వాంతర్యామి అని చెప్పినా, నేను బాబోయే నీ ఇంట్లో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నానన్నా ఆయన మాట కూడా వినం, నాకు ఎదురుగుండా ఉండాలి, నాకే దర్శనం ఇవ్వాలి, ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. ఇది ఎంత గొప్ప భక్తి, స్వార్థ భక్తే. కానీ భక్తుల్లో ఇలాంటి భక్తి కూడా ఉండవలసిన అవసరం ఉంది. నారదునికి కూడా పూర్వజన్మలు అలా ఉందిట, ఆ రూపం మళ్ళీ 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 చూడాలనిపించింది. కానీ ఇక ఆ రూపదర్శనం అవ్వలేదు ఆయనకి పాపం. అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అయిపోయింది ఏమిటి అనుకున్నాడు. స్వామి ఇంక నాకు దర్శనం ఇవ్వవా అని పదే పదే వ్యధ చెందాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా అన్నది, అంటే మాటలు వినబడతాయి రూపం కనపడదు, అశరీరవాణి. ఏమన్నది అశరీరవాణి? ఏల కుమార చింతిలగా, ఏలా కుమార చింతిలగా, ఈ భవమల్దున నన్ను కానగా చాలవు, కామ ముఖ్య రిపుషట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కానగా జాలడు, నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. ఏలా కుమార సోషిలగా, నాయన పుత్ర ఎందుకురా ఇంత దుఃఖం పొందుతావు, నా రూపం నీ హృదయంలో కనపడి మళ్ళీ అది కనపడటం లేదని, అదే రూపం నీవు చూడలేకపోతున్నానని ఏడుస్తున్నావా? దీనివల్ల నీ కంఠం అంతా ఎండిపోతోంది, నీ శరీరం వణికిపోతోంది, చిక్కిపోతావు నువ్వు, నశించిపోతావు అలా ఏడిస్తే. అంతలా దుఃఖించకు నాయన, నువ్వు ఎంత దుఃఖించినా ఈ జన్మలో ఈ దాసీపుత్ర శరీరంతో నువ్వు నన్ను చూడలేవు. ఇంత స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈ భవమందున నన్ను కానగా జాలవు, ఇక ఈ శరీరముతో ఈ జన్మలో నువ్వు నన్ను చూడలేవు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువులతో కూడినది ఈ మానవ శరీరం. ఈ శత్రువులను అదుపులో పెట్టి వాటిని జయించి నిరంతరం తపస్సు చేసే మహానుభావులైన యోగులు మాత్రమే నన్ను చూడగలుగుతారు తమ హృదయములలో. కామ ముఖ్య రిపుషట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని, వీటినన్నిటిని జయించాలి, కోరికలు లేకుండా చేసుకోవాలి, నిరంతరం నన్నే హృదయంలో ధ్యానం చెయ్యాలి, అలాంటి మునీశ్వరులు మాత్రమే నన్ను చూడగలుగుతారు, ఇంకెవ్వరూ నన్ను చూడలేరు. ఇప్పుడు నీకు అనుమానం రావచ్చు, మునులకు తప్ప దర్శనమివ్వని నీవు నా హృదయములో కించిత్ కాలమెందుకు ప్రత్యక్షమై దర్శనమిచ్చావు, అలా అసలు కనబడకపోతే నాకు బాధ ఉండేది కాదు, కొంచెం సేపు దర్శనమిచ్చి తర్వాత దర్శనమివ్వకపోతే నేను ఎలా బ్రతుకుతాను అని నువ్వు నన్ను అడుగుతావేమో, దానికి సమాధానం చెబుతున్నా విను. నేను క్షణకాలం నీకు దర్శనమిస్తే నీకప్పుడు ఓహో పరమాత్మ యొక్క రూపం కొంత ఇలా ఉంటుందన్నమాట, పరమాత్మ ఉన్నాడన్నమాట, ఉన్నాడు కాబట్టి దర్శనమిచ్చాడు అని నా మీద గురి కుదురుతుంది, భక్తి కుదురుతుంది. భక్తి కుదిరితే నువ్వు నా వెంట పడతావు, అప్పుడు నీ కోరిక కొనసాగుతుంది. ఏమిటి నీ కోరిక? నన్ను పొందాలి, శాశ్వతంగా నన్ను పొందాలి. ఆ పొందాలనే కోరిక కొనసాగాలంటే నీకు ఏదో ఒక అనుభూతి కలగాలి. అనుభూతి మచ్చుకి నీకు చూపించాను, ఇప్పుడు నువ్వు నా వెంట పడతావు, నా వెంట పడి నిరంతరం ధ్యానం చేస్తావు, ధ్యానం చెయ్యి. దానితో పాటు నా మంత్రం, నీ గురువులు నీకు ఇచ్చిన మంత్రం జపం చెయ్యి. దొరికితే తిను, దొరకకపోతే ఊరుకో, స్వేచ్ఛగా సంచార జీవివై గడుపు. ఈ శరీరం విడిచాక రాబోయే కాలంలో నువ్వు ఒక దివ్య శరీరం పొందుతావు, బ్రహ్మజ్ఞానం కలిగిన శరీరం పొందుతావు. ఆ శరీరంతో స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతావు, నా దగ్గర ఉండగలుగుతావు, నా గుణగానం చేస్తావు, నా కథలందరికీ వివరిస్తావు, ఇది నేను నీకు ఇస్తున్న వరం అని అశరీరవాణి ఆగిపోయింది. అప్పుడు ఈ దాసీపుత్రుడు స్వామి అనుగ్రహం పొందానని భావించి దుఃఖాన్ని దిగమరింగుకొని ఆయన చెప్పినట్టే చేశాడు. చాలా కాలం జీవించాడు, దొరికితే తిన్నాడు, లేకపోతే ఉపవాసం ఉన్నాడు, శరీరం నిలబెట్టుకోవడానికి ఆహారం సేకరించాడు, భాగవతోత్తములు చెప్పిన భాగవత గాథలు పదే పదే నెమరుగు తెచ్చుకున్నాడు, వాళ్ళిచ్చిన మంత్రజపం చేశాడు, సాధన చేశాడు. ఏమి చేసినా చేయకపోయినా ప్రతివాడు ఒకటి చేయక తప్పదు కదా. ఒకప్పుడు అవధానంలో, అష్టావధానంలో ఒక అప్రస్తుతంలో ప్రశ్న అడిగారు, పిసిని కొట్టివాడు ఎప్పుడన్నా ధర్మం చేస్తాడా? వాడు పిసిని కొట్టాడు, ఎవడికి రూపాయి ధర్మం చేయడు. పిసిని కొట్టివాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా అని అడిగారు నన్ను. అప్పుడు నేను, చేస్తాడు, ఒకే ధర్మం, కాలధర్మం చేస్తాడు. ఏ ధర్మం చేసినా చేయకపోయినా కాలధర్మం తప్పదు. అలాగే ఎవరికైనా కాలధర్మం అని ఒకటి ఉంటుంది, ఈ దాసీపుత్రుడిగా ఉన్న నారదునికి కూడా కాలం వచ్చింది, మృత్యువు మెరుపు మెరిసినట్టు మెరిసింది, శరీరం విడిచిపెట్టేశాడు. ఆయన శరీరం, భౌతిక శరీరం, పాంచభౌతిక శరీరం ఇక్కడ విడిచిపెట్టాడు. ఆయనలో ఉన్న దివ్యాత్మ బ్రహ్మదేవుడి ముక్కురంధ్రముల గుండా బ్రహ్మ హృదయంలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మ తీసుకునే గాలి ద్వారా హృదయంలోకి వెళ్ళిపోయి అక్కడ నిక్షిప్తమైపోయింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత బ్రహ్మగారు నిద్రకు ఉపక్రమించాడు. ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి ఏర్పడింది. పునఃసృష్టి కాలంలో బ్రహ్మగారు శ్రీమన్నారాయణ నాభీ కమలం నుంచి ఆవిర్భవించాడు. బ్రహ్మగారు బయటికి రాగానే మళ్ళీ సృష్టి చేయాలి కదా, ఆ చేస్తున్నప్పుడు ఆయన మనస్సంకల్పంతో ఆయన నుంచి కొందరు పుట్టుకొచ్చారు, వాళ్ళని ప్రజాపతులు అంటారు. మరీచి, అంగిరుడు, దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, ఇటువంటి ప్రజాపతులు, సనక సనందనాదులు, ఈ మహాత్ములంతా బ్రహ్మ నుంచి ఆవిర్భవించారు. అప్పుడు ఈ దాసీపుత్రుడి ఆత్మ ఆయన హృదయంలో ఉందిగా, ఇది కూడా బ్రహ్మగారి నుంచి బయటకు వచ్చింది. బ్రహ్మ యొక్క మనస్సు నుంచి బయటకు రావడం వల్ల ఆయన బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా బయటకు వచ్చిన నేనే ఆ నారదుణ్ణి. పూర్వం దాసీపుత్రుణ్ణి మహాత్ములు భాగవతం చెబుతూ ఉంటే వినడం వల్ల, భాగవతాన్ని నిరంతరం మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం వల్ల, వాసుదేవ నామస్మరణ చెయ్యడం వల్ల, భగవంతుడే లోకంగా బ్రతకడం వల్ల, కేవలం దాసీపుత్రుడిగా ఉన్న నేను ఇదిగో ఈ నారదుడిగా పుట్టుకొచ్చాను. ఈ జన్మలో దాసీపుత్రుణ్ణి కూడా నారదుడిగా మార్చే శక్తి భాగవతమునకున్నది. భాగవతం అంత గొప్పది కాబట్టి నువ్వు మారు మాట్లాడకుండా భాగవతాన్ని 18,000 శ్లోకాలతో 12 స్కంధాలతో రాయి. నువ్వు రాసిన తర్వాత భగవంతుడు విష్ణువు కలియుగంలో ప్రత్యక్ష దత్తాత్రేయుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి అనే పేరుతో ఆవిర్భవించి నీవు రాసిన ఆ భాగవతాన్ని సంపూర్ణముగా టీవీలలో ప్రజలకు అందజేస్తారు, అది ప్రజలు వింటారు, తరిస్తారు. అన్ని ఎపిసోడ్లు ముఖాముఖి విన్నవాళ్ళేమో ఈ జన్మలోనే వైకుంఠానికి వెడతారు, అప్పుడప్పుడు విన్నవాళ్ళు 10 జన్మల తర్వాత పెడతారు, యూట్యూబ్లో అయినా అప్పుడప్పుడు విన్నవాళ్ళు కనీసం 1000 జన్మలకైనా ధరిస్తారు. అసలు యూట్యూబ్లోకి కూడా వెళ్లకుండా ఎంతసేపు ఐట్యూబ్తో దిక్కుమాల సీరియల్స్ చూసిన వాళ్ళు, వాళ్ళ కర్మ ఇంకెవరూ వర్ణించలేరు. కాబట్టి నాయన భాగవతం రాయమనగానే ఆయన అలా వెళ్ళిపోగానే మహాత్ముడు వేదవ్యాస మహర్షి భాగవత రచన ఉపక్రమించి 7 రోజులలో సంపూర్ణ భాగవతాన్ని రాశాడు ఆయన. వ్యాసుడు భాగవతం రాయటం ఒక ఎత్తు చెప్పానుగా, భాగవతం అద్భుతమైన వేదం అది. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి సుగమత్వమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. 1000 వేదములు చదివిన, నిరంతరం వేద పఠనము చేసిన మోక్షం వస్తుందో లేదో చెప్పలేం, కానీ భాగవతం అనే ఒక్క వేదమును శ్రద్ధతో విన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. అందుకనే వేదవ్యాసుల వారు భాగవతం రాసి దీన్ని మొట్టమొదట ఎవరి ద్వారా లోకంలో వ్యాప్తి చేద్దాం, దీనిని ఎవరికి ఇద్దాం అనుకున్నాడు ఆయన. తక్కిన పురాణములు ఎవరు పడితే వాళ్లే చెప్పచ్చు, కానీ భాగవతం మొదటిసారిగా చెప్పాలంటే ఒక గొప్ప వ్యక్తి కావాలి. భాగవతం మోక్ష నిధానం, ముక్తికి అది ఒక గొప్ప నిధి. ఇది ఎవరికి ఇద్దాం అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టవశాత్తు సుఖయోగీంద్రుడు ఆయన కుమారుడు దొరికాడు. వేదవ్యాసుడు తన కుమారుడు సుకునికి ఈ భాగవతం అందించాడు. సుకుడు పరమ పూజ్యుడైన పరీక్షిణరేంద్రుడికి ఇచ్చాడు. చెప్పినవాడు అవధూత, గుర్తుపెట్టుకోవాలి, సుకుడు అవధూత, విన్నవాడు పరీక్షిత్ అనేటటువంటి నరేంద్రుడు, పరమ వైరాగ్య సంపన్నుడు. ఈ పరీక్షిత్ యొక్క కథ కూడా మనం తెలుసుకోవాలి క్లుప్తంగా. పూర్వం అశ్వత్థామ బ్రహ్మశీరషము అని ఒక అస్త్రం వేశాడు. ఈ అస్త్రంతో పాండవ వంశమంతా నాశనమైపోవాలనుకున్నాడు. ఆ అస్త్రం పాండవుల గర్భాలన్నిటినీ నాశనం చేసింది, మొత్తం పాండవ వంశమంతా నాశనం చేసింది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, అశ్వత్థామ నువ్వు వేసిన బ్రహ్మశీరషాన్ని మేము కాదననం, కానీ పాండవులలో ఒక్క వంశాంకురాన్నైనా నిలబెట్టు, అభిమన్యుడి భార్య ఉత్తరాదేవి, విరాటరాజు కూతురు, ఉత్తరుడి సోదరి, ఆవిడ గర్భవతి, అభిమన్యుడి యొక్క అమోఘ రేతస్సు ఆ గర్భంలో పెరుగుతోంది, ఆ ఒక్క పిల్లాన్ని అభిమన్యు పుత్రుణ్ణి మాత్రం బ్రతకనియ్యి అంటే అశ్వత్థామ పైకి అలాగేనని, లోపల మాత్రం ఉత్తరా గర్భముతో సహితంగా మొత్తం పాండవుల యొక్క వంశాలన్నీ నాశనమైపోగాక అన్నాడు. ఇది కృష్ణుడు కనిపెట్టాడు. ఎంత అన్యాయం ఇది, నేనేమన్నాను పాండవుల మీద నీకున్న కోపంతో వాళ్ళందరినీ నాశనం చెయ్యి, కానీ కనీసం ఉత్తరా గర్భాన్ని నిలబెట్టన్నాను, నాకు మాట ఇచ్చి లోపల మాత్రం బ్రహ్మశీర్షం వల్ల ఉత్తరాగర్భం కూడా నశించాలని నువ్వు మంత్రం చదివావు. అందువల్ల నీకు నేను శాపం ఇస్తున్నాను, 3000 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 3000 సంవత్సరములు నీ శరీరం మంటెత్తిపోయి కుష్ఠరోగం వచ్చి వేళ్ళు ఊడిపోయి నెత్తురు కారిపోతూ ఉండగా భయంకర రోగగ్రస్తుడవై పడుండువుగాక. 3000 సంవత్సరాల తర్వాత శాప విముక్తి అన్నాడు. మహాభారతంలో ఇది ఎందులో ఉంటుంది? సౌప్తిక పర్వంలో ఉంటుంది. వెంటనే వ్యాసుడు తథాస్తు అన్నాడు. దాంతో అసత్యం ఏమన్నాడు, నువ్వు చెప్పినట్టు 3000 సంవత్సరాలు కుష్ఠరోగం అనుభవిస్తాను, కానీ 3000 సంవత్సరాలు వ్యాసుడు ఎదురుగుండా కూర్చుని ఆయన దగ్గర పురాణాలు వింటాను, ఇది నా శాపం అన్నాడు. ఇది ఇంకా కష్టం. రోగిష్టాడు కంటే రోగిష్టాడు ఎదురుగుండా కూర్చుని వీడు రోగాన్ని చూస్తూ పురాణం చెప్పాలట వ్యాసుడు. కాబట్టి ఇదో విచిత్ర శాపం పక్కన పెడితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా ఉత్తరాగర్భం రక్షిస్తాను, ఆ కుర్రాన్ని కాపాడతాను అన్నాడు. నువ్వు కాపాడితే దేవుడిని ఒప్పుకుంటాను అన్నట్టు అశ్వత్థామ. ఆ తర్వాత స్వామివారు ఏం చేశారు, శంఖచక్ర గదాపద్మములు ధరించి చతుర్భుజుడై ఉత్తరాగర్భంలో ప్రవేశించి ఈ బ్రహ్మశీర్షం అనే అస్త్రం చంపకుండా ఆ కడుపులో ఉన్న పిండాన్ని కాపాడాడు. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లాడు గట్టిపిండం అంటారు, అందుకనే ఈ గట్టిపిండం అనే పదం అలా పుట్టుకొచ్చింది. ఆ పిండం నాశనమై కూడా పుట్టింది కదా, అందుకని ఎన్ని ఆటుపోట్లు తట్టుకున్నా పుడతారు చూసారా అలాంటి వాళ్ళని, ఒరే వీడు గట్టిపిండం రోయ అంటారన్నమాట. స్వామివారంతటి వారు చతుర్భుజుడితో, చతుర్భుజుడై శంఖచక్ర గదాపద్మాలతో లోపలికెళ్ళి తుత్తునియలు చేసి అస్త్రాన్ని కాపాడాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఉత్తరాగర్భం నుంచి కుర్రాడు పుట్టాడు. పుట్టి పుట్టగానే మళ్ళీ బ్రహ్మశీర్షం వాడిని పట్టుకుందిట, దాంతో వాడు చచ్చిపోయాడు, ప్రాణం లేకుండా అయిపోయాడు. అప్పుడు ఉత్తర, తండ్రి కృష్ణ రక్షించండి, సుభద్రాదేవి అన్నయ్య రక్షించండి, ఇలా అందరూ రక్షించమని ఏడుస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వచ్చాడు. అప్పటికి పాండవులు ఎక్కడున్నారు, హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి మొత్తం అక్కడున్న సంపదంతా తెచ్చుకోవడానికి వచ్చారు. అశ్వమేధ యాగం చేయడానికి వ్యాసుడు కొంత డబ్బు కావాలని వీళ్ళందరినీ తీసుకెళ్లి హిమాలయాలకు తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఇక్కడ పిల్లాడు పుట్టాడు, వాడు చచ్చిపోయి ఇప్పుడు కృష్ణుడు మాత్రమే అక్కడ ఉన్నాడు. ఆయన పరుగు పరుగును వచ్చి తన బొటనవేలు, కాలి బొటనవేలు బొడ్డు మీద పెట్టి వాడికి ప్రాణం ఇచ్చాడు. కృష్ణుడి కాలి బొటనవేలు తగలగానే కుర్రవాడు బ్రతికాడు, చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం వచ్చి బ్రతికిన పిల్లవాడు ఇలా పరీక్షగా చూశాట, అందరినీ ఇలా చూడడం మొదలు పెట్టాట. ఎందుకు చూశాడో తెలిసిన, నేను కడుపులో ఉండగా శంఖచక్ర గదాపద్మములు ధరించి నన్ను రక్షించిన పరమాత్మ ఎక్కడున్నాడు, ఆయనే ఈయన కాదా అని పుట్టిన వెంటనే పరీక్షించి చూశాట. కొంతమంది పిల్లలు భలే చూస్తారండి, ఇలా చూసుకుంటారు. అలా పరీక్షించిన వాళ్ళంతా పరీక్షిత్తు కాదు, కానీ ఈయనకి మాత్రం పరీక్షించి చూశాడు గనక పరీక్షిత్ అని పేరెట్టారు. పరీక్షీణములైన ప్రాణములతో, అంటే పోయిన ప్రాణములతో పుట్టి బతికాడు కాబట్టి కూడా పరీక్షిత్ అన్నారు. ఆ విధంగా కుర్రాడికి పరీక్షిత్ అని పేరు వచ్చింది. కడుపులో ఉండగా రక్షించి, మళ్ళీ పుట్టాక రక్షించి, ఇలా ఎప్పటికప్పుడు ఆయన ప్రాణాలు నిలబెట్టాడు పరమాత్మ. చచ్చిన వాడిని కేవలం అలా కావాలని రక్షించాడు ఆయన. పరీక్షిత్తు మొత్తం 60 సంవత్సరములకు పైబడి బ్రతికినట్టుగా గర్గ సంహిత చెబుతోంది. అంటే ఇదంతా పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ తర్వాత కొంతకాలానికి పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళిపోతూ, స్వర్గారోహణకి వెళ్ళిపోతూ పరీక్షిత్తుకి పట్టం కట్టారు. పరీక్షిత్తు రాజయ్యాడు. ఉత్తరుడు యుద్ధంలో చచ్చిపోయాడు. అప్పటికి ఉత్తరుడి సంగతి తెలుసుకుని మీకు చాలా పిరికివాడు మొదట్లో. ఆ తర్వాత మహాభారతంలో మొట్టమొదటి రోజు యుద్ధంలో భీష్ముడితో యుద్ధానికి వెళ్ళాడు. ఎంతుల శల్యుడు అడ్డం వచ్చి శల్యుడు ఒక ఈట విసిరాడు. ఈటని శక్తి అంటారు. శక్తి అలా విసరగానే ఆ శల్యుడు విసిరిన శక్తి ఉత్తరకుమారుడి వక్షస్థలంలో నుంచి దూరి బయటకు వచ్చేసింది. దాంతో పాపం ఏనుగు మించి కింద పడి చచ్చిపోయాడు. మొట్టమొదటి రోజు యుద్ధంలోనే చచ్చిపోయాడు ఉత్తరుడు. చచ్చిపోయే సమయమునకు అతని భార్య కూడా గర్భవతి. ఇక్కడే భగవంతుడి యొక్క సృష్టి రహస్యం ఏదో ఉంది. చచ్చిపోయే సమయానికి అభిమన్యుడు, చచ్చిపోయే సమయానికి ఉత్తర గర్భవతి, అదే సమయంలో ఉత్తరకుమారుడి భార్య కూడా గర్భవతి. ఉత్తరకుమారుడికి కూతురు పుట్టింది. ఆ కూతురికి ఇరావతి అని పేరు. ఇరావతి అంటారు ఆవిడ్ని. మన ఉత్తరకి పరీక్షిత్తు పుట్టాడు. మళ్ళీ బంధుత్వం కలుపుకోవడానికి, అంటే అన్న చెల్లెళ్ళ యొక్క పిల్లల్ని ఒకళ్ళకొకళ్ళకిచ్చి పెళ్లి చేశారు. ఈ విధంగా ఉత్తర కుమారుడి కుమార్తె ఇరావతిని పెళ్లి చేసుకున్నాడు పరీక్షిత్తు. మేనరికం చేసుకున్నాడు. మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అనారోగ్యాలు ఏం రావు. భగవంతుడు అనుగ్రహం ఉంటే ఏం చేసుకున్నా అనారోగ్యం రాదు. ఆయన అనుగ్రహం లేకపోతే ఎక్కడి నుంచో నానాయాతన పడి వెళ్ళి కన్యామణిని తెచ్చుకున్నా అనారోగ్యాలు వస్తాయి. అందువల్ల అవేం పెద్ద పట్టించుకోకర్లా, భగవంతుడి గట్టిగా పట్టుకోవాలి. వారికే వరసగా పరీక్షిత్తుకి ఇరావతికి నలుగురు కొడుకులు పుట్టుకొచ్చారు. జనమేజయుడు, శృతసోముడు, ఉగ్రసోనుడు మొదలైనటువంటి వాళ్ళు. ఈ పిల్లలు పుట్టిన తర్వాత పరీక్షిత్తు తరచుగా భూమండలం అంతా తిరిగేవాడు. ఆయన ధర్మ సంస్థాపన అంటే ఇష్టం. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా, భాగవతం ప్రథమ స్కంధంలో ఉన్న మాట ఏమిటో తెలిసిన, ధర్మరాజు గారు జ్యోతిష్కుల్ని పిలిచాడు. జ్యోతిష్కుల్ని పిలిచి మా పరీక్షిత్తు ఈ జాతకం గురించి చెప్పండి అన్నారు. పిల్లాడు పుట్టి పుట్టగానే మా పిల్లాడు ఎలా ఉంటాడండి, వీడు మెడిసిన్ చదువుతాడా, వీడికి యూకే లేక యుఎస్ఏ వీసా వస్తుందా, వీటి గురించి తెలుసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోజుల్లో కూడా జ్యోతిష్కులు వచ్చారు, మహాత్ములైన జ్యోతిష్కులు వచ్చారు. ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు, మా మనవడు జాతకం ఎలా ఉందంటే వాళ్ళంతా అన్నారు మీ మనవడు మహాత్ముడు, దిగ్విజయం చేస్తాడు, కలిపురుషుణ్ణి అదుపులో పెడతాడు, అబ్బో భూమండలం అంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తాడు, వీడికి బోలెడంత డబ్బు వస్తుందంటే ధర్మరాజు నవ్వి, నేను డబ్బు గురించి, వీడి రాజ్యం గురించి, వీడి ఆయువు గురించి అడగట్లేదు, అవేమి నాకొద్దు. మా అందరికీ, మా వంశంలో వారందరికీ కృష్ణుడు అంటే భక్తి. ఈ పిన్నాతడు కృష్ణ భక్తి కలడా అన్నట్ట. మా కుర్రాడికి కృష్ణుడి మీద భక్తి ఉంటుందా లేదా, ఉంటేనే ఈ కుర్రాడు మాకు ఇష్టం. కృష్ణుడి మీద భక్తి లేకపోతే వీడికి ఎన్ని ఐశ్వర్యాలు ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి. ఎంత గొప్ప మాట అండి అది. పిల్లలు పుట్టగానే ఈ పిల్లలు ఎలా ఉంటారు, వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది, వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా లేదా, లేదా పోటీ చేయగానే ఎంపీ అయిపోతాడా లేదా, అయిపోయిన వెంటనే ప్రధానమంత్రి అయిపోతాడా లేదా, ఇన్ని కోరికలు మనకి. నా చిన్నప్పుడు కూడా నాకు తెలియక ఒకప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు గవర్నర్ కానీ రాష్ట్రపతి కావాలండి ఉందండి అన్నాను. అంటే మా నాన్నగారు ఇదేమిట్రా కర్మ, ఈ పదవి మీద నీకెందుకు కోరిక వచ్చింది అన్నారు. రాష్ట్రపతి గవర్నరే కావాలన్నా. అంటే నేను అలా అనగానే ఎందుకు ఈ కోరిక అన్నారు ఆయన. ఎందుకంటే అప్పుడు మా సమయంలో రాష్ట్రపతి శంకరదయాళ శర్మ గారు. శంకరదయాళ శర్మ గారు ఎప్పుడు మహాద్వారం గుండా, వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి విష్ణువుని, వెంకటేశ్వరుని దర్శించుకునేవారు. నాకేమో అవకాశం ఉండేది కాదు. అందుకని నేనే రాష్ట్రపతి అయిపోతే నేను కూడా అలా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా అని నాకు కోరిక కలిగింది. అందుకని మా నాన్నగారిని అడిగితే నవ్వి, పోలరా మంచి కోరిక అన్నారు ఆయన. నిజంగా నాకు చాలా కాలం నుంచి కోరిక ఉందండి, ఏ గవర్నరో రాష్ట్రపతి అయితే డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కావాలంటే చూడాలని ఉంది. మరి కావాలంటే పదవి కావాలి. ఎందుకు చెబుతానంటే ఇది సహజంగా పిల్లలకి ఏవో కోరికలు ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులకి కోరికలు ఉంటాయి, అవునా. కానీ ధర్మరాజు నా మనుమడు పరీక్షిత్తు కృష్ణ భక్తి కలిగిన వాడు అవుతాడా లేదా, అప్పుడే వాడి గురించి నేను ఆనందిస్తానన్నట్ట. వాళ్ళు అన్నారు, కృష్ణ భక్తి కలగడం కాదు, కృష్ణుణ్ణి తలుచుకుంటూ కృష్ణుడి కథలు వింటూ వీడి శరీరం విడిచిపెడతాడు, అంత యోగం పడుతుంది అన్నారు. ఇక్కడ మాత్రం నా విషయం ఒకటి చెప్పాలి. మా ఇంట్లో జరిగింది. మా అమ్మాయి, మా పెద్దమ్మాయి ఇక్కడే కూర్చుంది కదా, ఈ అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు నీకేమిటి కోరిక అన్నాను. నాకు పుట్టే సంతానాన్ని పుట్టి పుట్టగానే స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాలి, నా కూతురికి కూడా, కొడుక్కి కానీ లేకపోతే ఎవరికైనా సరే నాకు పిల్లలు పుడితే ఈ పిల్లలకి స్వామి భక్తి ఉండేలా చూడండి నాన్నగారు అంది. అన్నట్టే పాపని మొన్న జనవరిలో తీసుకొచ్చి అప్పుడు అల్లుడును అమ్మాయి కూడా ఇక్కడికి తీసుకొచ్చి అన్నప్రాసం చేయించారు. ఇక్కడ ఇది వినగానే నాకు మళ్ళీ ధర్మరాజే గుర్తుకొచ్చాడనమాట. మీరు కూడా మీ పిల్లలకి, పిల్లలు పుట్టగానే జాతక చక్రం వేయించేటప్పుడు మేము దత్తపీఠం దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించండి, ఈ పిల్లలకి దత్తభక్తి కలిగేటట్టు చూడండి, దత్త సంప్రదాయంలో కొనసాగేటట్టు చూడండి అని పెద్దలను కోరుకోండి. తల్లిదండ్రులు పిల్లలు పుట్టే ముందు, ముందుగా తల్లి, తండ్రి ఏం చేస్తాడు కానీ పెద్దగా వాడి ఊరికే జపాలు చేసినా, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు స్వామీజీ పటం చూస్తూ, స్వామీజీ చెప్పిన యూట్యూబ్లో ఉన్నటువంటి సీరియల్స్ వింటే, ఏం సీరియల్స్ అని చెప్పేది, భాగవత సీరియల్ మళ్ళీ వేరు అపార్థం చేసుకోకండి, అత్తా కోడళ్ళ సీరియల్ మనకొద్దు, స్వామీజీ చెప్పిన పురాణములు పిల్లలకి చూపిస్తే, గర్భవతిగా ఉన్న తల్లి ఈ కథలు వింటే పుట్టే పిల్లలు అలాంటి పరంపరకి చెందిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఏమవుతుందనమాట, ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు పుడతారు. వాళ్ళు పుడితే దేశానికి ఏం ఉపయోగం దరిద్రపు కథలు వింటే. చూడండి పర్వాలేదు, మీరు అప్పుడప్పుడు ఏసీఐడియో చూడండి, కావద్దు వద్దని నేను అన్నాను. కానీ గర్భంతో ఉన్నప్పుడు మాత్రం కేవలము భాగవతం మాత్రమే ఈ గర్భవతులు వినండి, వింటే భగవంతుడికి సంబంధించిన వాళ్ళు పుడతారు, సంపూర్ణ భాగవతం హాయిగా వినండి, సీరియల్స్ మాత్రం అప్పుడు విడిచిపెట్టేయండి. ఇప్పుడు పరీక్షిత్ అంత భాగవతోత్తముడు పుట్టుకొచ్చాట. జ్యోతిష్కులు అలా చెప్పారు. ఆ తర్వాత నిజంగానే అన్నట్టుగానే పరీక్షిత్ ధర్మం మీద మనస్సు నిలబెట్టుకుని దిగ్విజయ యాత్రకు వెళ్ళేవాడు ఎప్పటికప్పుడు. ఒకసారి ఆయన భూమండలం అంతా ఒక గొప్ప రథం ఎక్కి కోదండం పుచ్చుకొని బయలుదేరాడు. అప్పుడు ఒక విచిత్ర దృశ్యం చూశాట. ఎదురుగుండా ఒక భయంకర దృశ్యం చూశాడు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడాసురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంగోలగదన్నె పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. ఒక ఆబోతు కనపడింది ఆయనకి. ఈ ఆబోతు ఎలా ఉంది? కైలాస పర్వతం అంత ఎత్తుగా ఉంది, తెల్లగా ఉంది, చాలా పెద్దదనమాట. అచ్చుపోసి విడిచిపెట్టినటువంటి ఆబోతు అది, మంచి ఆబోతు, గంభీరంగా ఉంది. అటువంటి ఆబోతుకి మూడు కాళ్ళు విరిగిపోయాట, ఒక్క కాలు మాత్రమే ఉన్నది. పాపది కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఈ ఆబోతు దగ్గరికి ఒక దుర్మార్గుడు వచ్చాడు. వాడు మహారాజు వేషం వేసుకున్నాడు. వాడు చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడు, ముఖంలో కళలేదు, కానీ వేషంలో మాత్రం రాజవేషం కనబడుతున్నది. కొంతమంది చూసారా, మొహం చూస్తే ప్రేతకళ, కానీ వాడు మాత్రం చూడడానికి వాయించి టిప్ టాప్ ఇనిషర్ట్ వేసుకుని దిక్మాల జుట్టుకి ఉన్న నాలుగు వెంట్రుకలకి ఇంత రంగు వేసి కనబడతాడు. అలాగే ఈ ఉన్నవాడు ఏమాత్రం కళాకాంతితో ఉన్నవాడు లేడు. వాడు వాడు క్రూరుడు, పిక్కబలం కలిగిన వాడు, పొడుగ్గా ఉన్నాడు, మంచి కిరీటం పెట్టుకున్నాడు, చేతిలో కర్ర పుచ్చుకున్నాడు, మహావేషంతో ఉన్నాడు, రాజవేషంతో కళలేని వాడు. వాడు అటువంటి వాడు వచ్చి ఈ పరీక్షిత్తు చూస్తూ ఉండగా ఎడంకాలుతో ఒక్క తన్ను తన్నట్టు ఆబోతుని, నిర్ఘాతపాదాహతిన్, పిడుగు దెబ్బ ఎలా ఉంటుంది, పిడుగు పడితే భస్మం అయిపోతాడు ఎవడన్నా, అవునా? అలా పిడుగు దెబ్బలాగా వజ్రంతో కొడితే ఎలా ఉంటుందో అటువంటి దెబ్బ వంటి దెబ్బని కాలుతో తన్నట్ట, ఒక్క తన్ను తన్నాడు ఆబోతుని. అది కింద పడిపోయిందిట. నేలంగోలగదన్ని, నేల మీద పడిపోయేలా తన్నాడు. ఈ తన్నుకి పంచితిల్లగా మూత్ర విసర్జన చేసేసింది ఆబోతు. ఈ విధంగా వాడు బలంగా ఒక తన్ను తన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ ఆబోతు పక్కనే ఒక ఆవు ఉంది పాపం. ఆ ఆవు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్న బక్క చిక్కిపోయిన ఆవు, డొక్కలుండిపోయాయి పాపం. పోషణ లేక వాల్ పోస్టర్లు తినే ఆవులు ఎలా ఉంటాయి అలా ఉంది పాపం. అది కన్నీళ్లు కారుస్తోంది. దాని పక్కన దూడ చచ్చిపోయి ఉందిట. అటువంటి ఆవుని తన్నడం మొదలెట్టాడు. ఆలోలాంగణ అశ్రుపూర్ణ కణజాలాంభ పరీవాహ అజీవవత్స ఉదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాపూరిత దేహ అంవదవు ఉల్లంఘించితన్నెల్ వడిల్. పాపం కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్ళు అలా కింద కారిపోతుంటే చారికలు కూడా కట్టేసేట, చారలు అలా ఉండిపోయేట, మధ్య మధ్యలో కళ్ళల్లోంచి నెత్తురు కూడా వస్తోంది. లోభస్వంత పక్కన గడ్డి ఉంది, గడ్డి తిందామని ప్రయత్నిస్తోందట, లేత గడ్డి తిందాం అనుకుంటోందట పాపం. అలా తినకుండా చేసేట వాడు. అజీవవత్స పక్కన దూడ చచ్చిపోయింది, ఏడుస్తోంది. అలాంటి ఆవును చూస్తే ఎవరైనా ఎంత జాలి పడతారండి పాపం. కానీ వాడు కటికవాడు, క్రూరుడు, ఆ హైదరాబాద్ పాత బస్తీకి చెందినవాడు అయి ఉంటాడు వాడు. అలాంటి ఆ దుర్మార్గుడు ఉల్లంఘించి ఎగిరి మరీ తన్నట్ట, ఉల్లంఘించి తన్నెన్వడిన అన్నాడంతే. ఎగిరెగిరి తన్నడం మొదలెట్టాడు. కర్రతో కొడుతున్నాడు, తన్నుతున్నాడు, వాటిని చంపడానికి ప్రయత్నించాడు. ఆవు పక్కకి పడిపోయింది, ఆబోతూ పడిపోయింది, అవి ఏడుస్తున్నాయి. అంబా అంబా అంటున్నాయట, అంబారవం అని స్పష్టంగా చెప్పారు. ఇటు వ్యాసుడు చెప్పాడు, తెలుగులోనూ చెప్పాడు. అలా అంబా అంబా అని ఏడుస్తున్న వాటిని తన్నట్ట. అసలు ఆవుల్ని తన్నే ఓహే రాకూడదు మనస్సులోకి. అటువంటిది ఆ క్రూరుడు తన్నడం మొదలుపెట్టాడు. అది చూచాడు పరీక్షిత్తు. ఆయన హృదయం కదిలిపోయింది. అంతలోనే కోపము వచ్చింది. ఎంత అన్యాయం జరుగుతోంది నా రాజ్యంలో. నేను ఎంత మూర్ఖుణ్ణి, ఇంతకాలం నా రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తోందనుకున్నాను, కానీ నా రాజ్యంలో కూడా ఇలాంటి అధర్మం జరుగుతోందనే విషయం ఇప్పుడే తెలిసింది. పరమ పవిత్రమైన ధర్మరాజు పరిపాలించిన భూమి మీద అర్జున కీర్తి సమేతుడు, అర్జునుని మనువుడు, అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు పరిపాలిస్తున్న భూమిలో ఆవులకి హింస జరుగుతోందా, గోహింస జరుగుతోందా, ఈ ఆబోతుని ఆవుని దుర్మార్గుడు కొట్టి చంపేస్తున్నాడు అనుకున్నాడు ఆయన. ఆయన పరుగు పరుగున ఆవు దగ్గరికి, ఆబోత్ దగ్గరికి వచ్చి వాటిని లేపి నిలబెట్టాడు. అమ్మా, గోరాజం ఏడవకు, గోమాత నువ్వు కన్నీరు పెట్టకు. ఆవు కన్నీళ్లు పెడితే, ఆ కన్నీళ్లు నేల మీద పడితే భూమి మీద వర్షాలు కురవట. ఆవులు ఏడవకూడదు. ఆవులు ఏడిస్తే, అవి కంట తడి పెడితే ఎన్ని కన్నీటి బొట్లు నేల మీద పడతాయో అన్నేళ్లు భూమి మీద క్షామం ఏర్పడుతుంది. క్షామం ఉండదు, వర్షాలు పడవు. ఇవాళ కలియుగంలో ఎందుకు ఇలా వర్షాలు పడడం లేదు, ఎందుకు ఇలా వేడి పెరిగిపోతుందంటే ఎక్కడ పడితే అక్కడ గోహింస పెరిగిపోతుంది. గోవుల్ని ఇష్టవతిడు చంపి తినేస్తారన్నమాట. అసలు బీఫ్ని ఇక్కడ నుంచి రవాణా చేసే వాళ్ళలో మనకి భారతదేశానికి పేరు వచ్చిందిట ఈ ఒకప్పుడు ఓ పదేళ్ళు, ఆ పదేళ్ల పరిపాలనలో. అందులో ఐదేళ్ల పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయేట బాగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో. అవి వింటూ ఉంటే హృదయం తరుక్కుపోతటండి, మరి కలిపురుషుడు ఇక్కడ ఉన్నాడని అర్థమవుతుందా లేదా మనకి? అమ్మా గోమాత ఏడవ కన్నాడు పాపం పరీక్షిత్తు దగ్గరికి వెళ్ళి. అగణిత వైభవుండగు మురాంతకు డెక్కడ పోయనల్చు, నెవ్వగల కృషించి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మ, లోబెగడకుమమ్మ, మద్విశిఖ బృందములను వృషలు వధిల్చి నా మగటిమి చూపెదన్ పిలుకు మార్చద నమ్ము గోసతీ. అమ్మ గోమాత, ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నీ మీద కాళ్ళు పెట్టాడు, మిమ్మల్ని రక్షించాడు, గోవులన్నిటినీ కాపాడాడు, గోపాలకుడయ్యాడు, గోవిందుడయ్యాడు. మిమ్మల్ని ప్రేమతో భక్తితో చూచి మిమ్మల్ని కాపాడిన కృష్ణుడు ఏమైపోయాడు? కృష్ణుడు లేకపోబట్టి కదా ఈ గోవులకి ఇంత కష్టం వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకోకు. కేవలం పరీక్షిత్తే కాదు, కరెంటు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్క క్షణం స్తంభించిపోయింది అనమాట విద్యుత్ శక్తికి కూడా, ఎందుకంటే శక్తి కూడా పరమాత్మ చైతన్యం కదా. అయ్యో అని, నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుని మమ్మల్ని శపించకు. ఇప్పుడు నేను మళ్ళీ కృష్ణుడంత కాకపోయినా మీ గోవులకి సంరక్షకుండి వచ్చాను, నీ కళ్ళు నీళ్లు పెట్టుకుని మమ్మల్ని శపించకు. ఇప్పుడే నా పరాక్రమం ప్రదర్శిస్తాను, ఈ దుర్మార్గుణ్ణి నా బాణాలతో చంపుతాను, మద్విశిఖ బృందములను నా బాణ పరంపరతో వీణ్ణి చంపుతాను, ధర్మ సంస్థాపన చేస్తాను. అయ్యో కృష్ణుడు అన్నంతకాలం నేను బాగున్నానని కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు కూడా ఓ గోరాజా అంటూ ఉంటే, అప్పుడు ఆ గోవు గోరాజు పరీక్షన్, మహారాజా మేమెవరమో ఈ పాటిగా నీకు తెలిసి ఉండాలి, ఇదిగో ఈ ఆవు భూదేవి గోరూపంలో ఉంది, కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఈ గోరాజు ఎవరు? స్వయంగా ధర్మదేవత. ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాల మీద ఉండేది, త్రేతాయుగంలో మూడు పాదాలతో నడిచింది, ద్వాపర యుగంలో రెండు పాదాలతో నడుస్తున్నప్పుడు కృష్ణుడు ఆవిర్భవించి మళ్ళీ సంపూర్ణ ధర్మం నిలబెట్టాడు. ఇది కలియుగం, అందువల్లే ధర్మం మూడు పాదములు పోయి ఒంటి పాదం మీద నిలబడింది. మాకు అన్నీ కష్టాలే, ఇటు భూమికి ఇటు ధర్మదేవతకి రక్షణ లేకుండా పోయింది అనగా, నేను చాలా పెద్ద కథ క్లుప్తంగా చెప్పాలి కాబట్టి టకటకా చెప్పేస్తారు, పన్నెండింటికి మళ్ళీ మనం ముగించుకోవాలి కనుక. భాగవతం చెబుతూ ఉంటే ఎన్నాళ్ళు చెప్పినా అందులో తన్మయమై ఎలా వెళ్ళిపోతూనే ఉంటాం. అయితే అదృష్టవశాత్తు యూట్యూబ్ అంటూ ఒకటి వచ్చింది కనుక స్వామీజీ ఉపన్యాసం రెగ్యులర్గా అందులో లైవ్ ఇస్తున్నారు కనుక, ఒక ఎపిసోడ్ మిస్ అయినా ఇంకో ఎపిసోడ్ అయినా ఏదో సమయంలో వినగలుగుతున్నాం మనం. భగవంతుడు అదొక గొప్ప వరం ఇచ్చాడు. కలియుగంలో ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే ఈ ఐట్యూబ్ యూట్యూబ్లు, ఇది ఐట్యూబ్, దీంతో యూట్యూబ్లోకి వెళ్ళండి, కాస్తేనే భాగవతం వినండి, తరిస్తారు. ఇప్పుడు పరీక్షిత్తు మిమ్మల్ని రక్షిస్తానని శపథం చేసి కోదండం సజ్జం చేశాడు, కానీ కోదండం సజ్జం చేసినా ఖడ్గమే దూసేట ఆయన, ధగధగలాడుతున్న కత్తి తీశాడు. దుర్మార్గుడైనటువంటి ఆ రాజపురుషుడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే పురుష, ఇదిగో ఈ గోవులను హింసిస్తున్న నీ అంతం చూడబోతున్నానగానే వాడు కంపించేస్తోంది నా శరీరం, నన్ను చంపకు, రక్షించు రక్షించు, ఉపేక్షించకు అంటూ కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. వాడు చాలా దుర్మార్గుడు, తెలివైనవాడు కూడా. ఈ దుర్మార్గులు చేసే పని ఏమిటంటే అందితే జుట్టు అంతపోతే కాళ్ళు పట్టుకుంటారు. అప్పటిదాకా గోవుల్ని హింసించాడు, పరీక్షిత్తు చంపడానికి ప్రయత్నించగానే టక్కున కాళ్ళు పట్టుకుని చంపకుమో నిర్జరవర అన్నట్ట, దేవతలతో సమానమైన ఓ మహారాజా చంపకు చంపకు, నా శరీరం కంపిస్తోంది, నన్ను రక్షించు అని గట్టిగా కాళ్ళు పట్టుకోగానే ఈయన జాలి పడిపోయి ఆ కత్తి వరలో పెట్టి కోదండం పక్కన పెట్టి, నేను అర్జునుడి మనుమణ్ణి, అర్జున కీర్తి సమేతుణ్ణి, మాట ఇస్తే తప్పను, మా అర్జునుడు శరణు అంటే క్రూరులను కూడా కరుణిస్తాడు, నేను కూడా కరుణిస్తున్నాను, కానీ నిన్ను వదలకూడదు, వదిలితే నువ్వు ఇలాంటి సాధువులకు హింస కలిగిస్తావు, కాబట్టి నిన్ను చంపకుండా వదులుతాను, నా రాజ్యం నుంచి మాత్రం నిన్ను బహిష్కరిస్తున్నాను, రాజ్య బహిష్కరణ శిక్ష విధించాను, రాజ్యం వదిలి ఎక్కడికన్నా పో, ఇక్కడ మాత్రం రాజ్యం విడిచి ఎక్కడికైనా పో అన్నాడు. అనగానే వాడు పక్కపక్కనవి, మహారాజా కోదండం ఖడ్గం ధరించి నువ్వు ఈ భూమండలం అంతా తిరుగుతూ ఉంటావు, నువ్వు లేని చోట ఎక్కడుంది, నేను చూస్తున్నాను, అన్ని చోట్ల తిరగలుగుతున్నావు శ్రీకృష్ణుని అనుగ్రహంతో, నీ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళాలంటావు నన్ను, నీ రాజ్యం కానిది ఎక్కడుంది, నేను ఎక్కడికి వెళ్ళగలను, నాకు ఉండడానికి స్థలం చూపించు, ఎందుకో తెలుసా, ఇంతకీ నేను ఎవరిని అనుకుంటున్నావు, ఈ యుగమే నాది, నేనే కలిపురుషుణ్ణి, కలి అని నన్ను పిలుస్తారు, ఈ యుగం నాది, కలియుగంలో కలిపురుషుణ్ణి బహిష్కరిస్తేలాగా, కాబట్టి ఉండడానికి నివాస స్థానం ఇయ్యి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు, ద్యోతం పానం స్త్రియ సోన యత్రా ధర్మశ్చతుర్విధ అన్నారు వేదవ్యాసుల వారు. ఓరి నువ్వేట్రా కలిపురుషుడివి, నువ్వు కలిపురుషుడు అని తెలుసుంటే నేను క్షమించేవాడు కదా, అసలు అయినా రక్షించమన్నావు గనుక నీకు అభయం ఇస్తున్నాను, ఉండడానికి నువ్వు స్థలం అడిగావు, నీకు నాలుగు స్థలములు ఇస్తున్నాను, ఒకటి ద్యోతం, ఎక్కడ పేకాట ఉంటే అక్కడ ఉండు, జోదం ఉన్న చోట ఉండు, అందువల్ల మీరేం చేస్తారన్నమాట, రైలు ఎక్కగాని బెర్త్ పైకి ఎక్కేసి మధ్యలో సూట్ కేసు పెట్టేసి పేకలు పర్వాలి కదా, ఎక్కడ పేక మొక్కలుంటే అక్కడ మన పేక నొక్కే ముక్కు నొక్కే కలిపురుషుడు ఉంటాడు, కాబట్టి జోదం నిషిద్ధం, సరదా కూడా ఆడద్దు, నేర్చుకోవడం ఎంతవరకు అంటే శాస్త్రం కోసమే తప్ప ఆడకూడదట, ద్యోతములో ఉండు. ఇంకా రెండవది పానం, బుడ్డి మీద బుడ్డి వేసుకునే చోట ఉండు, ఇంక ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులే మాయిదారు గొడవ, వాటర్ బాటిల్స్ దొరకడం కంటే ఎక్కువ దొరికేస్తున్నాయి, కాబట్టి సీసాలు ఉన్న చోట మోసం ఉంటుంది, ఎవడుంటాడు కలిపురుషుడు. జోదం తర్వాత రెండో స్థానం ఏమిటి, తాగుడు ఎక్కడుంటే మద్యపానం ఎక్కడుంటే అక్కడుండు, స్త్రీయ వేశ్యలున్న చోట ఉండు అంటే లాస్ వేగాసులో ఉండు. ఇంకా నాలుగవ స్థానం హింస ఎక్కడుంటే అక్కడుండు, విధి విధానము లేని హింస ఉన్న చోట ఉండు, అందుకే హింస జరగకూడదు, అహింస పరమో ధర్మ అన్నారు. ఇక్కడ ఈ నాలుగు అధర్మానికి మూలములు వీటిల్లో ఉండు అనగానే కలిపురుషుడు చాలా తెలివైనవాడు, ఇంత చేసి నేను ఉండడానికి నాలుగు స్థానాలే ఇచ్చావా, ద్యోతం పానం స్త్రియ సోన, ఈ సరిపోదండి, ఐదవది ఇంకొక స్థానం, ప్లీజ్ గివ్ మీ ఎనదర్ ప్లేస్ అన్నాడు వాడు. ముచ్చటగా మూడున్నారు కానీ అచ్చటగా ఐదు అనలేదు, కానీ వీడు అచ్చటగా ఐదు కావాలన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, అసలు ఇన్ని లక్షణములకి మూల కారణమైనది ఒకటి ఉన్నది, ఆ బంగారం, బంగారంలో ఉండు, బంగారం అంటే ఏ బంగారం పడితే బంగారం కష్టమా, పాపముతో సంపాదించిన అధర్మ మూలమైన సువర్ణము అని అర్థం చెప్పాలి ఇక్కడ, సువర్ణములో ఉండు. నిజంగా ఉత్తి బంగారంలో ఉండేటట్టయితే ఆడవాళ్ళ బంగారపు మంగళసూత్రాల్లోనూ మన కంకణాల్లోనూ కూడా ఉండాలి, అధర్మ మూలముగా అధర్మముతో సంపాదించిన పాపిష్టి బంగారం ఉందే అటువంటి సువర్ణములో ఉందువుగాక అన్నాడే. ఇందులోనే ఈ మొత్తం పాపాలన్నీ ఉన్నాయి. జోదం ఆడేవాడికి ఏం చేస్తాడో తెలియదు కదా, వాడు రెచ్చిపోయి ఆడేస్తాడు, ఇంకా పానం తాగాడా అక్కడ దంభం ఉంటుంది. ఇంకా వాడు రెచ్చిపోయే ఆ సమయంలో తాగుడు వైకులు ఏం వాడతాడో తెలియదు, నేనండి అని మొదలెడతాడు అనమాట. కాబట్టి ఎవరి దగ్గర నుంచి డబ్బులు లాగేయాలంటే మైకంలో ఉన్నప్పుడు వెళ్ళామంటే వెనక ముందు చూడకుండా ఇచ్చేస్తాడు. ఇంకా స్త్రీలు ఉన్న చోట, అంటే ఈ వేశ్యలు ఉన్న చోట మహాభయంకరమైన అసత్యం ఉంటుంది. హింస ఉన్న చోట భయంకరమైన కలిపురుషుడి యొక్క నివాస స్థానం అది. కాబట్టి ఇన్నిటికీ మూల కారణమైన అధర్మ మూలకమైన సువర్ణం ఐదవ స్థానముగా ఇస్తున్నాను నీకు అనగానే వాడు ఆనందపడిపోయట. ఈ ఐదు ఇచ్చి వాడిని విడిచిపెట్టాడు. ఇక్కడే సౌనకాదులకు అనుమానం వచ్చింది, వాడిని చంపకెందుకు విడిచిపెట్టాడు అని. ఇక్కడ ఎందుకు చంపకుండా విడిచిపెట్టాడో తెలిసిన ఆయన, ఈ స్థానములు మాత్రమే ఇచ్చి ఈ స్థానములలో మాత్రమే ఉండమని ఎందుకన్నాడంటే, చేసిన కాని పాపములు చెందవు. కలియుగంలో పాపము చేస్తేనే ఆ పాప ఫలితం పొందుతాడు, పాపం చేసిన వాడే పాపి అవుతాడు. కానీ పుణ్యం అలా కదట, చేసదనన్న మాత్రమున చేసిన చేసదనన్న మాత్రమున చందును పుణ్య ఫలములంచు. మహారాజు గారు చాలా తెలివైన వాడు. కలియుగం భయంకర యుగమైన పాపము చేసిన వాడే పాప ఫలితం పొందుతాడు, పుణ్యములు అలా కదట, చేస్తాము అంటే చాలు పుణ్యఫలం పొందుతాడు. అందుకే చాలామంది డొనేషన్ ఇస్తాం అంటారు. ఎవరు ఆ మాత్రం ఇస్తామంటేనే వస్తుంది అట ఫలితం. అందుకనే దానము చేస్తాను అనుకుంటే దానం చేసిన ఫలితం వస్తుంది, పురాణం వింటాను అంటే విన్న ఫలితం వస్తుంది. అందుకని మానేస్తున్నారు కదా, అలా మానమని కాదు, ఆ మాత్రం అనుకున్నా చాలు కనీసం ఫలితం వస్తుంది. అందుకని పుణ్యకర్మములు చేసేదనన్న మాత్రమున చెందును. కాబట్టి కలియుగం చాలా గొప్పదే కదా, పాపాత్ముల్లో కూడా పుణ్యాత్ములు ఉన్నట్టుగా ఈ లోపభూయిష్టమైన దోషభూయిష్టమైన కలియుగంలో ఈ మంచి లక్షణం ఒకటి ఉన్నది అని ఉల్లాసముతోడ మరందం ఉల్లాసముతోడద విరులందగదోడని తేటికయ్యబడింది. తుమ్మిద పువ్వు మీద వాలుతుంది, అందులో ఉన్న తేనె తాగుతుంది, పువ్వును మాత్రం విడిచిపెట్టేస్తుంది. అలాగే పరమదుర్మార్గుడైన కలిపురుషుడిలో పుణ్యకార్యము చేస్తానన్నంత మాత్రం చేతనే వాడికి పుణ్యం వస్తుంది గనక ఆ ఒక్క మంచి లక్షణం అనే తేనె తాగి మహాత్ముడైనటువంటి పరీక్షిత్తు తుమ్మెదలాగా పువ్వు లాంటి వాడిని విడిచిపెట్టేశాడు వాడిని. అంటే కలిపురుషుడిలో కూడా పువ్వును చూశాడు ఆయన, మంచిని మాత్రం స్వీకరించి చెడ్డని మాత్రం పట్టించుకోలేదు ఆయన. కాబట్టి కలియుగములో ఎన్ని దౌర్భాగ్యములున్నా నేను గురు దర్శనం చేసుకుంటాను అంటే చేసుకున్న పుణ్యం వస్తుంది, భాగవతం వింటాను అంటే ఆ మాత్రానికి వాడు బాగవుతాడు, దాన కర్మములు చేస్తానంటేనే చేసిన ఫలితం వస్తుంది. అలా అనుకోగా అనుకోగా ఎప్పుడొకప్పుడు చేయకుండా ఉంటాడండి. రోజు నేను పురాణం వింటా 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 అన్నాక ఎప్పుడొకప్పుడు మనకే బుద్ధి తిరుగుతుంది, వింటాడు. రోజు ధర్మం చేస్తాను చేస్తాను అనగా ధర్మం చేయడానికి మనస్సు అంగీకరిస్తుంది. ఇవి దృష్టిలో పెట్టుకుని కలిపురుషుణ్ణి చంపకుండా విడిచిపెట్టాడు, దిగ్విజయం చేశాడు, తిరిగి సింహాసనం మీద కూర్చున్నాడు. అలా కూర్చున్న పరీక్షిత్తు సుఖస్థలానికి వెళ్ళి భాగవతం ఎందుకు ఉన్నాడో తెలుసుకోవాలి కదా, మళ్ళీ మనం సాయంకాలం కలుసుకోవాలి. మళ్ళీ 6 గంటలకు కలుసుకునేదాకా స్వామి నన్ను ఎంత కరుణించారో అనిపిస్తుంది అనమాట. నిజానికి ఇక్కడ 1 గంట కూర్చుని పురాణం చెప్పడం యోగం అంటారు. వైకుంఠంలో 8 నిమిషాలు గడపాలి, సెకండ్ గడిపితే చాలు. అటువంటిది ఈ పిచ్చాడు 7 రోజులు ఉండాలనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు, పురాణం వంక పెడితే ఉంటాడని నాకు అవకాశం కల్పించి, సప్తాహం వినే అవకాశం మీకు కల్పించి, తానే విష్ణువయ్యుండి తన భాగవతం తానే వ్యాసుడి రూపంలో రాసుకుని మళ్ళీ తానే మళ్ళీ సుఖుడి రూపంలో అందించి ఇన్ని చేసుకున్నాయని మళ్ళీ ఈ అభినవ సుఖుడి ద్వారా వింటున్నారంటే ఇది మన అదృష్టం. ఆయన అవ్యాజ కరుణామూర్తి, అవ్యాజ కరుణామూర్తి అనే పదం లలితా సహస్రనామంలో ఎందుకు రాశారు అని నాకు అనుమానం. ఎందుకు రాశారు అంటే నీ కంటికి ప్రత్యక్షంగా కలియుగంలో కనబడుతుంది అని వసింజాది వాగ్దేవతలు రాశారు. వాగ్దేవతలు రాసిన అవ్యాజ కరుణామూర్తి అనే నామమే ఈ రూపంలో మనకి ఇక్కడ దర్శనమిచ్చింది. నిజంగా ఇంతసేపు కూర్చోవడం ఏంటండి, నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. క్షణం భక్తుల కోసం దర్శనమిస్తూ తీరిక లేని పరమాత్ముడు, గజేంద్రుడు పిలిస్తే పరిగెత్తుకొచ్చిన పరమాత్ముడు, ఇన్ని గంటలు ఒక పౌరాణికుడి కోసం కేటాయించి భక్తులకి ఆ కథని వారి ద్వారా ఇప్పిస్తున్నారంటే ఇంక దానికి ఇక ఇంత అని చెప్పడానికి వెళ్ళేది కరుణ. ఇంకెంతకు మించి మనం అనలేం, మాటలు రావు. ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడికి విష్ణువు కనపడగానే నోట్లోంచి మాట రాలేదట. అప్పుడు ఆయన ఏం చేశాడు, తన శంఖం నెత్తికి తగిలించాడు. అప్పుడు శంఖం తగలగానే ధ్రువుడు పొగడ్డం మొదలుపెట్టాట. అలా ఇప్పుడు ప్రస్తుతం నేను కాసేపు స్వామి కనబడగానే స్తంభించిపోయిన ధ్రువుడైపోయి మళ్ళీ ఆయన శంఖం తగిలిస్తే పురాణ ప్రవచనం చేసేందుకు సాయంకాలం దాకా వెయిట్ చేద్దాం. అంతవరకు గురుపాదాలకు నమస్కారం చెప్పుకుందాం. అందరూ చెప్పండి, సచ్చిదానంద రూపాయ, సచ్చిదానంద రూపాయ. అలా కలపకుండా ఉంటే మళ్ళీ మీకు రూపాయి మీదకు దృష్టి పెడుతుంది. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయన్నుమః.